गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः.
రెండు పదాలు మనం వాడుతున్నాం. ఒకటి ఆలోచనలలో క్రాంతి, థాట్ రెవల్యూషన్. రెండవది ఆర్ట్ ఆఫ్ లివింగ్. మళ్ళీ మళ్ళీ నేను మీకు చెప్తున్నది ఏమిటి అంటే, ఇవి రెండు ఒకే నాణం యొక్క రెండు భాగాలు. ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితే మీరు జీవించేటటువంటి విధానాన్ని శాసిస్తుంది. ఇంకేత ఆర్ట్ ఆఫ్ లివింగ్ కంటే ముందు ఆలోచనలలో మార్పు రావాలి. ఆలోచనలలో మార్పు తెచ్చేటటువంటి విధి విధానాన్ని విద్య అంటాము. విద్య ఆలోచనలో మార్పును చెప్తుంది. అందరిలాగా జీవిస్తున్నటువంటి వ్యక్తి విశేషంగా ఇంజనీరింగ్ అనే విద్య నేర్చుకుని ఇంజనీర్ వలె ఆలోచిస్తాడు. వాడి జీవితం అప్పుడు ఇంజనీర్ లాంటి జీవితం అవుతుంది. వైద్యము కొన్ని సంవత్సరాలు నేర్చుకుంటాడు, వాడి ఆలోచనలలో వైద్య విధానము దూరిపోతుంది. దూరిపోయిన తర్వాత వాడి జీవిత విధానం ఎలా ఉంటుంది అంటే, ఒక వైద్యుడి యొక్క జీవిత విధానంలాగా ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. ముందు ఆలోచనలో మార్పు రావాలి. ఆలోచనలలో మార్పు వస్తే మీ జీవిత విధానం ఖచ్చితంగా మారి తీరుతుంది. నేనేం మార్చుకోక్కర్లేదండి. కానీ సైంటిఫిక్ డెవలప్మెంట్లో ప్రాక్టికల్స్ థియరీ అని రెండు విభాగాలు పెట్టుకుంటాం. అంటే ఆలోచనలలో మార్పుతో పాటు జీవించే కళ కూడా ప్యారలల్గా నేర్పుతారు సైన్స్లో. అది తేడా. ఈనాడు సైన్స్ ఏ విధంగా అయితే థియరీ ప్రాక్టికల్ రెండు కలిసి ఉన్నదో, ఆధ్యాత్మికతలో కూడా థియరీ ప్రాక్టికల్ రెండు కలవాలి. అది వైజ్ఞానిక ఆధ్యాత్మికత అనేటటువంటి పేరుతో మన ముందుకు వస్తుంది. అంటే ఆధ్యాత్మికతలో థియరీ తెలుసుకున్నటువంటి పండితులు ఉంటారు, ప్రాక్టికల్ తెలిసిన యోగులు ఉంటారు. పండితులకేమో ప్రాక్టికల్ రాదు, ప్రాక్టికల్స్ వచ్చినటువంటి ఈ యోగులకు థీరీ తెలియదు. అంటే ఆలోచనలలో మార్పు ఎలా ఉండాలి అన్నది పండితులు చెప్తున్నారు, ఆధ్యాత్మిక పండితులు. బైబిల్ చదువు, ఖురాన్ చదువు, అది చదువు, ఇది చదువు, ఇది ఆలోచనలో మార్పు. యోగులు ఉన్నారు, వాళ్ళు జీవించేస్తున్నారు అలాగా. కానీ ఎందుకు అలా జీవిస్తున్నావు చెప్పలేదు. వెంకయ్య స్వామి దీనికి చాలా పెద్ద ఉదాహరణ. సిద్ధిసాయి కూడా దీనికి చాలా పెద్ద ఉదాహరణ. ఎందుకు అలా జీవించాలి చెప్పలేడు, కానీ ఇలా జీవించు నీకు రిజల్ట్స్ వస్తాయి. వెంకయ్య స్వామి అయితే అతని భాష మనకు అర్థం కాదు. కోట్లు అర్బుదాలు, భగవద్గీత 64వ చూపు అంటాడు. భావం అర్థమవుతుందా? అంటే ఈ ఆధ్యాత్మికతలో రెండు వర్గాలు వచ్చేసాయి. ఒకటి ఆలోచనలో మార్పు గురించి చెప్పేటటువంటి దార్శనికులు, ఫిలాసఫర్స్, పండితులు, వేదాంతులు. నువ్వు ఏ మతానికి ఫాలో అవుతున్నావు? మధ్వాచార్య మతమా, రామానుజాచార్య మతమా, ద్వైతమా, విశిష్టాద్వైతమా, అద్వైతమా? కానీ ఇదంతా థీరీ వరకే అన్నది మీకు అర్థమైపోయి ఉంటుంది. అద్వైతం దగ్గర నుంచి మొత్తం వరకు కూడా తప్పంటేనే ఆలోచనలు అలా ఉండాలి. విశిష్టాద్వైతం యొక్క ఆలోచనలు ఇవి, ద్వైతం యొక్క ఆలోచనలు ఇవి, అద్వైతం యొక్క ఆలోచన సరళి ఇది. మన భారతదేశంలో ఈ శంకరాచార్యులు వారి అద్వైత ఆలోచన విధానానికి మనం పెద్దపీట వేస్తాం ఆనవాయితీ. తెలిసినా తెలియకపోయినా దాని భావం ఏమిటో. ఇది కాక ఈ మూడింటిని కలిపి జీవించగలిగేటటువంటి యోగులు ఉన్నారు, వాళ్ళని అవధూతలు అంటాం, దత్తభక్తులు అంటాం, దత్తావతారాలు అంటాం. వారిలో ఈ మూడు కలుస్తాయి. వాళ్ళ ఆలోచన విధానము అద్వైతము, వారు జీవిస్తున్నప్పుడు ద్వైతము, ఇతరులతో సంబంధం పెట్టుకునేది విశిష్టాద్వైతము. అది వాళ్ళు జీవించే విధానం, అవధూతల యొక్క జీవించే విధానం యోగము. ఇది సూర్యకిరణాలు మనకి మూడు పూట్ల ఇస్తూ ఉంటాయి. పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు, మధ్యాహ్నం పూట వచ్చేటటువంటి సూర్యకిరణాలు, సాయంత్రం పూట వచ్చేటటువంటి సూర్యకిరణాలు, సంధ్యా సమయాలలో. మధ్యాహ్నం 12 గంటలకు కూడా అది ఒక సంధ్యా సమయమే. ఇంకొక సంధ్యా సమయం ఉంది, తురియ సంధ్య అంటాను దాన్ని, అర్ధరాత్రి 12 గంటలకు వచ్చేది. ఈ ఆలోచనలలో క్రాంతి మీకు అర్థమవుతోందా? ఏం చెప్తున్నాను, నీ జీవిత విధానం మారాలి అంటే ఖచ్చితంగా నీ ఆలోచనలు మారాలి. నీ ఆలోచనలు మారకుండా నీ జీవిత విధానం మారదు. ఇది అర్థమైపోతే ముందు ఎలా ఆలోచించాలి అనేటటువంటి సమస్య వస్తుంది. ఏ ఆలోచన కరెక్ట్ అని, ఏ ఆలోచన కరెక్టే అన్న దానికి ఆలోచనలు మార్చేటటువంటి ప్రక్రియను విద్య అంటాం, లేకపోతే శిక్షణ అంటాం, లేకపోతే శిక్ష అని కూడా అంటాం. శిక్ష అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి మరి, అందువల్ల ఆ మాట వాడటం నాకు పెద్ద ఇష్టం లేదు. కానీ ఆధునిక శిక్ష మాత్రం శిక్షే, ప్రాబ్లం అందులో డౌట్ ఏం లేదు. అంటే ఏంటి, అక్కడ శిక్ష అనేటటువంటిది నిన్ను శాసిస్తోంది, నువ్వు ఇలాగే ఆలోచించాలి అని, అది శిక్ష. అక్కడ ఇంకో విధంగా నువ్వు ఆలోచించడానికి వీల్లేదు. ఈ ఆలోచన విధానములో ఒక క్రాంతి రావాలి అని చెప్తున్నాం. ఈ క్రాంతి అనేటటువంటి పదాన్ని మీరు అర్థం చేసుకోండి. నేను ఆలోచించేస్తున్నానండి, నాకు ఆలోచన క్రాంతి వచ్చేసింది అంటే కుదరదు. క్రాంతి అంటే రివల్యూషన్. రివల్యూషన్ అంటే ఏమిటి, అంతవరకు నువ్వు జీవిస్తున్నటువంటి జీవిత విధానము చిన్నా భిన్నమైపోవాలి. ఒక సరికొత్త జీవిత విధానం నీలోంచి ఆవిర్భవించాలి. నువ్వు ఇదివరకులాగే జీవిస్తూ ఉన్న ఆలోచనలో క్రాంతి వచ్చింది అంటే ఎలా నమ్మేది? నీ ఆలోచనలు మారలేదు అని అర్థం. నీ జీవిత విధానం మారలేదు అంటే నీ ఆలోచనలో మార్పు రాలేదు అని అర్థం. నువ్వు డేటా గ్యాదర్ చేసావంటే, డేటా గ్యాదర్ చేయటం తప్పదు, నువ్వు డేటా గ్యాదర్ చేస్తేనే కదా ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలుస్తుంది. కానీ మన శిక్షణా తరగతుల్లో మనం డేటా గ్యాదర్ చేసుకుంటున్నాం, గురుసత్తా యొక్క డేటా గ్యాదర్ చేసుకుంటున్నాం. థియాసఫీ ఎలాంటి ఆలోచన విధానాన్ని అందజేసింది, ఆ ఆలోచన విధానం నీకు తెలిస్తే విదేశీయులు కూడా కాంగ్రెస్ని స్థాపిస్తారు. కాంగ్రెస్ స్థాపించిన ఎవరు తెలుస్తారు మీకు? భారతీయులు స్థాపించలే ఇప్పుడు మన అంచేత. యాక్చువల్గా మనం విదేశీ పాలనలోనే ఉన్నాం, టెక్నికల్గా మాట్లాడితే. కానీ భారతదేశం స్వతంత్రం రావాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళకి ఎలా వచ్చింది? థియోసఫీ చదవటం వల్ల వచ్చింది. థియోసఫీ అనేటటువంటిది బ్రహ్మ విద్య అని దేన్ని మనం అంటాము, దాన్ని ఇంగ్లీష్లో థియోసఫీ అంటారు. బ్రహ్మ విద్య అంటే మనం భయపడతాం, చదవ థియోసఫీ అంటే భయపడాం. కానీ థియోసఫీలో చెప్పబడింది పూర్తిగా మన బ్రహ్మ విద్యే, పంచకోశాలు మెయిన్గా డీల్ చేసింది థియోసఫీ. షట్చక్రాలని ముట్టుకుంటూ ముట్టుకుంటూ వింటేనే ఆ సంస్థ పాపం క్యాపబుల్ వ్యక్తుల చేతుల నుంచి జారిపోయింది. ఇది కాక మూడు గ్రంథులు ఉన్నాయి, దాన్ని వాళ్ళు టచ్ చేయలేదు థియోసఫీ. ఆలోచనలో క్రాంతి గురించి చెప్తూ చెప్తున్నాను, ముందు ఈ ఆలోచన విధానం మీకు రావాలి. మనం ఐదు శరీరాల నిర్మితములు, కేవలము భౌతిక శరీరం మాత్రమే మనము కాదు. అసలు భౌతిక శరీరం గురించే మనకేం తెలియదు, ఏమీ తెలియదు. డాక్టర్స్ కాస్త తెలుసు, ఇంకా హోమియోపతి ఆయుర్వేద వాళ్ళకి ఐ హ్యావ్ గ్రేట్ డౌట్స్. అసలు వాళ్ళకి ఎనాటమీ తెలుసో తెలీదు. అందులో ఒక విశేషమైనటువంటి వర్గం ఉంది, అసలు మాకు ఎనాటమీ తెలియాల్సిన అవసరం లేదు అనుకునేటటువంటి. అంటే భగవంతుడు పెద్ద మూర్ఖుడు అనమాట. మీకు ఒక అబద్ధమైనటువంటి సంఖ్యలో ఇన్నే ఎముకలు, ఇన్నే కళ్ళు, ఇన్నే పళ్ళు, ఇన్నే చేతివేళ్ళు, అవంతా మీకు ఇవ్వటానికి ఆయనకి ఏం లేకుండా వచ్చినా యాక్సిడెంటల్గా వచ్చేసిందనమాట. భావదారిద్ర్యం యొక్క పరాకాష్ఠలో ఉన్నారందరూ కూడా, ఎంత మంచివాళ్ళు కూడా. ఏ విషయంలో ఇది చెప్తున్నానో అర్థమైంది కదా, మొట్టమొదట మీ ఆలోచనలలో రావాల్సినటువంటి రివల్యూషన్ ఏంటి అంటే, మనము భౌతిక శరీరం మాత్రమే కాదు, మనకింకా నాలుగు శరీరాలు ఉన్నాయి. మరి నాలుగు శరీరాలు ఉంటే దాన్ని ఉపయోగించుకోవాలిగా. ఎప్పుడైతే మీకు ఇంకా నాలుగు శరీరాలు ఉన్నాయని తెలుస్తుందో దాన్ని ఉపయోగించుకోవటం కూడా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది. దానిని ఎలా ఉపయోగించుకోవచ్చు అని చెప్పటానికి థియోసాఫికల్ లిటరేచర్ కంటే మీకు మంచి పుస్తకాలు దొరకవు, ఇంకెక్కడా లేవు. నేను అన్ని చదివాను కనుక చెప్తున్నాను. ఉన్నాయి మన భారతీయ సాంప్రదాయంలో అందమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు ఉన్నాయని చెప్తారు. అమృత బిందు ఉపనిషత్తుల్లో చాలా గొప్పగా చెప్పాడు. శారీరక ఉపనిషత్తులు ఇంకా చాలా గొప్పగా చెప్పాడు. బ్రహ్మసూత్రాలలో జీవించే కళ 555 సూత్రాలలో చెప్పాడు. 5 5 5 భూర్భువస్వ. కానీ ఆ విదేశీయులు చెప్తే గానీ మనకు అర్థం కాదు. ఇది చెప్పబడిందని నేనేం చేసేది, నాకు సంస్కృతం రాదు. సంస్కృతం వచ్చిన వాళ్ళకి ఈ యోగ విద్య రాదు, ఈ సైన్స్ రాదు. వాడు చెప్పేది ఇదే, మనకి భాష అర్థం కాదు. ఆ సమన్వయం మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. క్రాంతి ముందు అది రావాలి. మన వాళ్ళు అన్ని చెప్పేశారు కరెక్టే, కానీ మన వాళ్ళు ఏం చెప్పారో తెలుసుకోవటానికి వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. కానీ దాని వెనకాతల మరి మీరు చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ ఒక పెద్ద గూడుపుఠాని ఉంది, గురువుల గూడుపుఠాని. ఎప్పుడైతే మన భారతీయులు మాకు అంతా వచ్చు అని చెప్పుకుని ఆ జ్ఞానాన్ని గుప్తంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేశారో, గూడుపుఠాని ఏం చేశారంటే, గురువులు నీకు ఇంగ్లీష్ వస్తే తప్ప అది అర్థం కానట్టు చేశారు. దానికి మిమ్మల్ని వారికి బానిసలుగా గురువులే చేశారు, గురువులే చేశారు. లేకపోతే నువ్వు నేర్చుకోగా బానిస అవుతే తప్ప. నాకే అంతా వచ్చు, నేనే మహాయోగిని అంటే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవు. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఇంగ్లీష్ వాళ్ళకి ఈ విద్య వెళ్ళదు, వాళ్ళకి ఆ విద్య వెళ్ళకపోతే ప్రాక్పశ్చిమాల సంబంధం ఏం జరగదు. చెప్తే వినరుగా. శిష్యులతో ఉన్నటువంటి చాలా పెద్ద గొప్ప ఏంటంటే గురువుకి ఏమీ రాదనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వాడికి ఏమీ రాదు అనుకుంటాడో వాడు గురువు అయిపోతాడు. ఫార్ములా అది గుర్తుంచుకోండి. శిష్యులు ఎప్పుడు కూడా గురువుకి ఏమీ రాదనే అనుకుంటూ ఉంటారు పాపం. ఇంతటి గురువుకి చెప్తూ ఉంటారు. దానికి బెస్ట్ ఉదాహరణ అర్జునుడు. ఇంతట మిమ్మల్ని నేనేం అనక్కర్లే పాపం, అర్జునుడు అదే చేశాడు. 84 అర్జునుడు, కనీసం 80 కృష్ణుడితో కలిసి జీవించి ఉంటాడు. 4 అటు ఇటు అయినా అంతా అక్కడేగా ఉన్నది. మహాభారత యుద్ధం కోసమే విశేషమైనటువంటి తపశ్చర్యలు చేయించబడ్డవారు వాళ్ళు. వాళ్ళ తెలియని దద్దం అనేం కాదు, అసలు మొత్తం గ్రూమింగ్ పుట్టిన దగ్గర నుంచి కూడా పాండవులు కౌరవులు ఢిషం ఢిషమే, దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్. చివరికి ఆ యుద్ధం వచ్చేసరికి అలా కృష్ణుడికి ఏం తెలియక, నీకేం తెలుసు ఎంత కొంపలు అంటుకుపోతాయో యుద్ధం జరిగితే. కృష్ణుడికి అర్జునుడు చెప్తాడు, చెప్పండి గురువుకి చెప్పే అలవాటు. అసలు గురువులకి అది అలవాటు అయిపోయిందేమో, శిష్యులు చెప్పకపోతే గురువులకి ఏం చెప్పాలో తెలియదు. శిష్యుడు ఎప్పుడైతే గురువుకి చెప్పటం మొదలు పెడతారు, వీడికి ఇది కూడా తెలియలేదా, సరే చెప్పుకోద్దాం మళ్ళా మొదటి నుంచి. అంచేత ఈ ఆలోచనలో రావాల్సినటువంటి మొట్టమొదటి క్రాంతి ఏంటి అంటే, మీరు 5 శరీరాలను ఉపయోగించుకునేటటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు ఎందుకు పనికిరానటువంటి స్థూల శరీరానికి బానిసలుగా బతుకుతున్నారు. ఇది మీకు అర్థమైపోతే ఇంకా అక్కడి నుంచి మీరు మొదలెట్టగలరు మీ జీవితాన్ని. అందరం ఈ లెక్చర్ ఇస్తున్న నేను, లెక్చర్ వింటున్న మీరు బాగా అలవాటు, బాగా అవగాహన చేసుకోవాల్సింది ఏంటి అంటే, వీఆర్ స్లేవ్స్ ఫర్ ది ఫిజికల్ బాడీ. స్థూల శరీరానికి మనం బానిసలము, మాస్టర్స్ కాదు. అంటే యాక్చువల్గా నువ్వు 5 శరీరాల యొక్క స్వామివి. ఈ 5 శరీరాల యొక్క స్వామి 4 శరీరాలు అసలు ఉన్నట్టే తెలియదు వాడికి, హీ డజంట్ నో ఇట్. ఉన్న 5వ శరీరం దానికి బానిసవాడు. ఇచ్చేత ఆ రివల్యూషన్ దేంతో స్టార్ట్ అవ్వాలి, ముందు స్థూల శరీరానికి బానిస కాకుండా జీవించు. నువ్వు నువ్వు స్థూల శరీరాన్ని ఉపయోగించుకోవాలి తప్ప స్థూల శరీరానికి అయ్యో పాపం అనకూడదు. నౌకరి యొక్క యోగక్షేమాలు స్వామి చూసుకుంటాడు తప్ప నౌకరి యొక్క సుఖాలు చూడడు. నౌకరికి సుఖంగా ఉంచాలంటే నౌకరికి వీడు పాద సేవ చేయాలి, అప్పుడేగా నౌకరు సుఖంగా ఉంటాడు. మరి మీరేం చేస్తున్నారంటే మీ శరీరానికి పాద సేవ చేసుకుంటున్నారు, బాగా చేసుకుంటున్నారు, అందులో డౌట్ లేదు. మన శరీరాలే దానికి ప్రూఫ్. కానీ ఆ పాదసేవ వద్దు. ఎవరి పాదసేవ చేద్దాం మనం? గురువు యొక్క పాదసేవ చేద్దాం. ఈ రివల్యూషన్ అర్థమైందా? ఇది ఇన్నిసార్లు చెప్తున్నా కూడా మనకు అవగాహన కావటం లే. ఏంటి అవగాహన కావాలి? నీ కోరికలు కూడా ఒక శరీరమే. నీకు వచ్చేటటువంటి కోరికలు, ఈ భౌతిక శరీరం ఎలా నీ శరీరము, నీ కోరికలు కూడా ఒక శరీరమే. దాన్ని అరవిందో వైటల్ బాడీ అన్నాడు, ఫిలాసఫికల్ సొసైటీస్ వాళ్ళు యాస్ట్రల్ బాడీ అన్నారు. దాని మీద వివేకానందకి థియాసఫికల్ సొసైటీ వాళ్ళకి పెద్ద యుద్ధం జరిగింది. వివేకానంద చెప్పింది కరెక్టే, కానీ ఆ యుద్ధాల సంగతి మనకొద్దు. పేరు వాట్ ఈస్ దేర్ ఇన్ ఎ నేమ్, పేరు గురించి ఎందుకు దెబ్బలాడుకోవటం? కానీ వాళ్ళు దెబ్బలాడుతున్నారు. మరి అంటే వివేకానంద చేత కాని వాడైనా భావం లేని వాడైనా దానికి ఒక కారణం ఉన్నది. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఏదైతే ఒప్పేసుకుంటున్నామో ఆ స్థితికి వెళ్ళాక దెబ్బలాట్లు ఉన్నాయి. వైటల్ బాడీ అనాలా, యాస్ట్రల్ బాడీ అనాలా? మరి ఆ దెబ్బలాటలు ఏ పేరు పెడదాం? ఈ మార్గానికి రాజీవ్ గాంధీ మార్గం పెడదామో, ఆ మార్గం వాజ్పేయి మార్గం పెడదాం అనేది ఇప్పుడు దేని మీద ఆధారపడి ఉన్నాయి? పాలిటిక్స్ మీద ఆధారపడి ఉన్నాయి. కానీ ఈ దెబ్బలాటలు పాలిటిక్స్ మీద ఆధారపడి లేవు, శరీర ధర్మం మీద ఆధారపడి ఉన్నాయి. వైటల్ బాడీ అంటే ఒక ధర్మం మీద ఆధారపడి ఉంటుంది, యాస్ట్రల్ బాడీ అంటే ఇంకొక ధర్మం మీద ఆధారపడి. కానీ తర్వాత చర్చించుకుందాం. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ థాట్ రివల్యూషన్ అనేటటువంటి క్లాసెస్, ఈ 2-3 క్లాసెస్తో మీకు వచ్చేయో. మీరు చాలా చాలా లోతుగా కొంతమంది అయినా నిరంతరము ఒక స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా చేసుకుంటారు, కాలేజ్ ఎడ్యుకేషన్ పిల్లలు ఎలా చదువుకుంటారు, మీ వయసుతో సంబంధం లేకుండా నేను ఈ క్లాసెస్ చెప్పేసిన తర్వాత కూడా ఈ సీడీ పెట్టుకునే వినాలి మీరు, లేకపోతే మళ్ళీ డైవర్ట్ అయిపోతారు. మీరు ఖచ్చితంగా డైవర్ట్ అయిపోతారు. నేను చాలా ప్రయత్నపూర్వకంగా మిమ్మల్ని లైన్లో ఉంచటానికి ట్రై చేస్తున్నాను. నేను మీకు తెలియదేమీ, నాకు తెలీదు, కానీ నాకు తెలిసింది ఏంటి అంటే నాకు తెలియదని తెలుసు, అది ప్లస్ పాయింట్ నాకు. అంచేత కాస్త జాగ్రత్తగా, మాకు తెలుసును ఇంకా మేము చదవాల్సిందేమీ లేదు అని అనుకోకుండా చాలా నేర్చుకోవలసినది ఉన్నది అని తెలుసుకుని ఈ క్లాసెస్ మీరు ఎలాగ కండక్ట్ చేసుకుంటారో అన్న దానికి ఒక గ్రూప్గా ఏర్పడండి. దూరం అండి మాస్టర్, ఇంకా మీకు ఏం క్రాంతి వచ్చింది? సినిమా చూడటానికి నాకు తెలుసు మనుషులు ఊళ్ళు వెళ్తారు. నేను 64లో గుంటూరులో ఉన్నప్పుడు ఏదో ప్యాసాయో ఏదో హిందీ పిక్చర్ రిలీజ్ అయింది. మా అన్నయ్య ఏం చేశాడంటే విజయవాడ వెళ్ళాడు. అక్కడ టికెట్ దొరకకపోతే తెనాలి వెళ్ళి తీసొచ్చాడు. మూడు గుంటూరులోనూ రిలీజ్ అయింది, విజయవాడలోనూ రిలీజ్ అయింది, తెనాలిలోనూ రిలీజ్ అయింది ఆ పిక్చర్. గుంటూరులో టికెట్ దొరకలేదు ఆయనకి మార్నింగ్ షో. తక్కమని ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు, విజయవాడ వెళ్ళిపోయాడు. విజయవాడలో టికెట్ దొరకలే, మళ్ళీ ట్రైన్ ఎక్కి ఫస్ట్ షో తెనాలి చూసి సెకండ్ షో టైం పూర్తయ్యేసరికి మళ్ళీ గుంటూరు చేరుకున్నాడు సినిమా. మీరు ప్రపంచాన్ని మార్చివేసేటటువంటి దేనికి మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తూ వైజాగ్లోనే ఉన్నటువంటి ఒకే ప్రాంతంలో మీరు రాలేకపోతే మీకు ఎంత క్రాంతి ఉందో నాకు అర్థమైపోయింది. నేనే వెంట పడను మీ వెంట, మిమ్మల్ని మీరు మాత్రం ప్రశ్నించుకోవాల్సి అది, సిగ్గుపడాలి మనం. ఆలోచనలో క్రాంతి గురించి, ప్రపంచాన్ని మార్చేసేటటువంటి దాని గురించి మాట్లాడుతూ మేము పక్కకి వెళ్ళాలి. మా ఇంట్లో పెడతారా మీరు? అది కూడా మా ఇంట్లో బాత్రూంలో పెట్టండి సార్, ఇంకేంటే నాకు ఐ కాంట్ వేస్ట్ మై టైం. నేను స్నానం చేస్తున్నప్పుడు మీరు చెప్పే రెండు మాటలు వినేస్తానండి చాలు అంటారు చాలామంది. ఇది చాలా ఆవేదనతో నేను చెప్తున్నా. మన ప్రవర్తన అలా ఉందో లేదో చూసుకోండి, నేను అన్నానని కాదు. దట్ ఈజ్ వాట్ యు ఆర్. అది గమనించుకుని రివల్యూషన్ తెచ్చుకోండి. ఏంటా రివల్యూషన్? మన ఐదు శరీరాలు మనకి ఉన్నవి. భౌతిక శరీరం గురించి డాక్టర్లకి పూర్తిగా అర్థమైంది, కానీ అందరికీ పూర్తిగా అర్థం కాలే. కానీ భౌతిక శరీరంతో పాటు మీరు ఇంకా ఏమేమి నేర్చుకోవాలి? ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. మీ శరీరాలు మాత్రమే అవి. యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ దోస్ ఫైవ్ బాడీస్. వాటికి లొంగకూడదు. మీ ఆలోచన నువ్వు చెప్పినట్టు వినాలి. ఆలోచనలు నేను నియంత్రణ చేసుకోలేకపోతున్నాను మాస్టారు. యువర్ బాడీ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. కానీ ఈ మాట అన్న వాళ్ళకి నేను ఒక విషయం చెప్తాను. మీరు ఆలోచించటం లేదు, మీకు ఆలోచనలు రావు. చాలా జాగ్రత్తగా చెప్తుంది. ఆల్ ఆఫ్ అవర్ మెంటల్ బాడీస్ ఆర్ బ్లాంక్. అది ముందు మీకు స్పష్టంగా అర్థం అవ్వాలి. మీరు ఎంత గొప్ప పండితులైనా మీకు ఆలోచనలు లేవు. ఉపనిషత్తులు నేర్చుకుంటున్నప్పుడు గుంటూరులో నేను ఐతిరి ఉపనిషత్తు చదువుతున్నాను, చెప్తున్నారు మా గురువు గారు. పద్ధతిగా పంచ కట్టుకుని అది కట్టుకుని పొద్దున్నే 4:30కి వెళ్ళిపోయేవాళ్ళం నేను మా ఇంకో కొలీగ్. ఉపనిషత్తు చెప్తున్నాడు ఆయన, కమెంటరీ చెప్తున్నాడు ఆయన. దానికంటే ముందు ఇంకొక ఉపనిషత్తు విన్నాను నేను ఆయన దగ్గర, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పిన విధానం ఐతిరి ఉపనిషత్తు రెండో ఉపనిషత్తు అనమాట. 40 రోజులు అది చెప్పాడు, 20 రోజులు ఇది చెప్పాడు, ఇంకా అవుతోంది ఐతిరి ఉపనిషత్తు. అది చెప్తూ ఆయన ఒక మాట అన్నాడు. శంకరాచార్యులు వారు ఏమన్నారట అంటే, జాగ్రత్తగా వినండి అని కూడా చెప్పాడు నాకు ఆయన. జాగ్రత్తగా వినండి, ఒరే నువ్వు ఆత్మవి అని నేను చెప్పాను, చెప్పినా నీకు అర్థం కాలేదనుకో, ఇంకా ఎన్నిసార్లు చెప్పేదిరా అన్నాడు. శంకరాచార్యులు చెప్పిన మాట అది, నువ్వు ఈ శరీరానికి కాదు, నువ్వు ఆత్మవి, ఎన్నిసార్లు చెప్పమంటావురా అన్నాడు. దాని తర్వాత నేను ఆ క్లాస్కి వెళ్ళలేదు. దాని అర్థం మీకే తెలియాలి ఏంటో, నాకు తెలియదు ఎందుకు వెళ్ళలేదు. పాయింట్ అర్థమవుతుందా? ఇచ్చట ఊకదంపుడుగా మాట్లాడుకునేటటువంటి సంస్థగా మనం రూపొందటం లేదు. ప్రయత్నిద్దాం, ఆ రివల్యూషన్కి ప్రయత్నిద్దాం. సహజము సులభంగా వస్తుంది అని నేను అంటం లేదు, కానీ కష్టం మాత్రం కాదు అంటున్నాను. ఓ పక్క ఏం చెప్తున్నాను, సులభం కాదు, ఈజీగా మీకు రాదు అని చెప్తూ ఇంకో పక్క ఏం చెప్తున్నాను నేను, రెండు కరెక్టే. మీలో రివల్యూషన్ వస్తే కష్టం కాదు, మీలో రివల్యూషన్ రాకపోతే ఇంతకంటే కష్టమేం లేదు. అంతట మనస్సులో మనకి ఆలోచనలు ఉన్నాయి అన్నది తప్పు. నీ మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ కూడా అప్పు అడిగిన ఆలోచనలే. మాట్లాడితే నువ్వు శంకరాచార్య వారి భాష మాట్లాడతావు, మాట్లాడితే థియాసఫీ భాష మాట్లాడతావు, మాట్లాడితే అరవిందో భాష మాట్లాడతావు, మాట్లాడితే ఈకే గారి భాష మాట్లాడతావు, లేదు నువ్వు సైంటిస్ట్ అయితే న్యూటన్ భాష మాట్లాడతావు, ఐన్స్టీన్ భాష మాట్లాడతావు, పొలిటీషియన్ అయితే కార్ల్ మార్క్స్ భాష మాట్లాడతావు. కాబోలు నాకు తెలియదు ఆ భాష వాళ్ళు మాట్లాడుతున్నారు, లేకపోతే కార్ల్ మార్క్స్ చెప్పాడని వీళ్ళ భాషలే చెప్పేస్తున్నారు. కొంచెం అది కూడా కొన్ని అక్కడ ప్రమాదాలు ఉన్నాయి కొన్ని. పాయింట్ అర్థమవుతుంది. అంతేత మీ ఆలోచనలు ఏం లేవు అక్కడ. ఒకసారి ఒక యూనివర్సిటీలో ఇంటెలెక్చువల్ మీట్ అని పెట్టారు, నన్ను కూడా పిలిచారు, వెళ్ళాం. సరే స్పీచ్ మొదలెట్టాడు ఒకడు, వీ ఇంటెలెక్చువల్ వీ హ్యావ్ మెట్ హియర్ టుగెదర్. నేను లేచి నిల్చున్నా. ఇంటెలెక్చువల్ అనే మాట వాడకండి, తప్పు మాట అది. అదేంటండి ఇంటెలెక్చువల్స్ అని, నేను ఎవరో తెలుసా అన్నాడు. సరే ఆయన లా ప్రొఫెసర్ అండ్ మంచి పేరున్న లా ప్రొఫెసర్ అండ్ ఆయన మాత్రము అప్పుడు నేను ఆయనతో మాట్లాడిన రోజుల్లో ఆయన ఒక్కడే ఆ సబ్జెక్ట్లో ఎంఎల్ చేసినటువంటి వ్యక్తి లాలు. అంటే ఇండియా మొత్తం మీద ఆయన ఒక్కడే. వి ద ఇంటెలెక్చువల్స్ అన్నాడు. కాదండి, వీఆర్ నాట్ ఇంటెలెక్చువల్. అంటే అదేంటి అలా అంటున్నావు అని ఈయన కూడా అన్నాడు. ఈయన కెమిస్ట్రీ లెక్చర్. నేను చెప్పానా సైన్స్ వాళ్ళని రానివ్వకండి అని. సరే పోనీ సైన్స్ అంటే బెంగ పడుతున్నాడు అని అర్థమైంది నాకు. ఇంతకీ ఎందుకు అలా అన్నావు అన్నాడు. ఎందుకు అలా అన్నావు అంటే మీరు లాలో ఏం చెప్తారు, మా నాన్నగారు మా తమ్ముడు వాళ్ళు లాయర్సే కనుక, లా చదివిన వాళ్ళే కనుక నాకు కొన్ని పేర్లు తెలుసు, పుస్తకాల పేర్లు తెలుసు, ఆథర్స్ పేర్లు తెలుసు. నేను చెప్పే వీళ్ళు రాసినే కదండి మీరు చెప్పేది. అవును, మరి అంత గొప్పవాళ్ళు రాసింది చెప్తున్నావు. సరేనయ్యా, నువ్వేం చెప్తున్నావు లాలో ఆ గొప్పవాళ్ళు రాసిన పుస్తకాలు చెప్తున్నావు. సరే మరి నువ్వేం చెప్తున్నావు లా గురించి. ఫలానా వాడు అలా అన్నాడు. అంతేగా నువ్వు చెప్పేది? నేను సైంటిస్ట్లు అంతేనండి, మేమేం నేను చెప్తున్నాం అన్నాం. న్యూటన్ చెప్పాడంటాం న్యూటన్స్ లా అంటాం, డాల్టన్ చెప్పాడంటాం డాల్టన్స్ లా అంటాం, ఐన్స్టీన్ చెప్పాడంటాం ఐన్స్టీన్స్ లా అంటాం. మేమేమి చెప్పామండి అక్కడ అన్నా. మేమేం చెప్తాం? మనం ఏమైనా చెప్తున్నావా? విద్య అర్థమైందా మీకు? అంతేత ఈ ఆలోచనలన్నీ మీవా? న్యూటన్ చెప్పాడు, నీ బుర్రలో దూసుకున్నావు. అది న్యూటన్ ఆలోచన నీ బుర్రలోకి దూరింది. గొప్పే కాదంటనే, కానీ అది నీ మెంటల్ బాడీ అంటే ఎట్లా అంటున్నాను నేను. రివల్యూషన్ అర్థమైందా? అంటే అర్థం ఏంటి అసలు, మీ మనస్సులు మీవి అంటూ ఏం లేవు అక్కడ. ఈకే గారు అన్నారు, అరవిందో అన్నాడు. అక్కడ అదే అంచేత వాళ్లే కాదు, మనము కూడా పెద్ద ఇంటెలెక్చువల్స్ ఏం కాదు. కానీ తేడా ఎక్కడొస్తుంది అంటే, వీళ్ళ ఆలోచనలను కరెక్ట్గా పట్టుకోగలిగితే నీ ఆలోచనలతోనికి వెళ్ళగలుగుతావు. మిగతా బయట ఉన్నటువంటి విద్యలో నీ ఆలోచనల వరకు వెళ్ళలేవు. వీళ్ళ ఆలోచనలు పట్టుకుంటే నీ ఆలోచనల వరకు వెళ్ళగలుగుతావు. అప్పుడు ఏమవుతుంది? అది ఇంట్యూషన్ అంటాం దాన్ని. బయట నుంచి వచ్చేది ట్యూషన్, బయట మన టీచర్లు వాళ్ళు చెప్తున్నది ట్యూషనేగా. న్యూటన్ ఇలా చెప్పాడు, ఐన్స్టీన్ ఇలా చెప్పాడు, ఫలానా వాడు ఇలా చెప్పాడు, ట్యూషన్ ఇది. కానీ ఎప్పుడైతే ఈ ట్యూషన్ అంతా నీ బుర్రకి ఎక్కించుకుని నీ మనోమయ శరీరము ఒకటి ఉన్నది అని తెలుసుకుని నువ్వు ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉంటావో, ఏం జరుగుతుందంటే నీ లోంచి ఇంట్యూషన్ బయటకు వస్తుంది. అప్పుడు లోపల ఉన్నటువంటి మెంటల్ బాడీ నీకు చెప్తా మొదలెడుతుంది. దాన్నే అంతర్వాణి అని, ఋతుంభర ప్రజ్ఞ అని రకరకాలుగా చెప్పుకుంటాం. భావం అర్థమవుతుంది కదా. అంచేత మనము చదువుకుంటున్నటువంటి ఇప్పుడు చదువులు ఓకే, కానీ ఇంకా ఈ చదువులకి స్వస్తి చెప్పాలి. అంచేత ఈ చదువులు మనకి ఎంతవరకు చేర్పగలం అంటే, ఏదో మనం తిండి తినటానికి కావాల్సినటువంటి టెక్నాలజీ చెప్తాయి. అంచేత ఈనాడు ఉన్నటువంటి విద్యా విధానము 10వ క్లాస్ తర్వాత ఆగిపోవాలి. చాలా దేశాలలో ఆగిపోయింది. అమెరికాలో ముందు ఒక కారు వెళ్తుంది, వెనకాతలు మన భారతీయుడు ఒకడు కారు డ్రైవ్ చేస్తున్నాడు. వెనకాతలు దాని మీద ఏం రాసిందంటే, మై బాయ్ ఈజ్ ఏ గ్రాడ్యుయేట్ అని ఏదో రాసింది. భావం అర్థమైంది. అమెరికాలో వాడి కొడుకు గ్రాడ్యుయేట్ అయితే చాలా గొప్ప వాడికి, ఇంకేంటంటే అవుడు అవుడు అక్కడ గ్రాడ్యుయేట్, అవసరం లేదు అక్కడ గ్రాడ్యుయేషన్కి. అంచేత ఈ నాటి విద్యా విధానానికి మనం 10వ క్లాస్ దగ్గర ఫస్ట్ చెప్పేయగలిగితే, ఫస్ట్ చెప్పేసి జీవించేటటువంటి కావలసినటువంటి వనరులు దాంట్లో నేర్పేయవచ్చు, నేర్పిస్తున్నారు కూడా. దాని తర్వాత వచ్చినే చదువులు పనికిరాని చదువులు. అక్కడ ఈ విద్యని కనుక మనం నేర్పగలిగితే, 5 శరీరాలు ఉన్నాయి, కామమైన శరీరం ఉంది, మనోమైన శరీరం ఉంది, విజ్ఞానమైన శరీరం ఉంది, ఆనందమైన శరీరం ఉన్నది, ఈ శరీరాలని మీరు నేర్చుకోదలుచుకుంటే నేర్చుకోండి అని ఆ వయస్సులో. 10వ క్లాస్ అంటే ఎంత, 16-17 ఏళ్ల వయసు. అప్పుడు ఒక 10 ఏళ్ళు కనుక మనం ఖచ్చితంగా ఈనాటి విద్యలాగా దీన్ని నేర్పించగలిగితే, ఈ 5 శరీరాలను ఉపయోగించుకునేటటువంటి మహనీయులు తయారవుతారు. వాళ్లే యోగులు, వాళ్లే యోగులు. యోగులు దైవీ అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు మాత్రం కాదు. ఈ 5 శరీరాలను, కోశాలను, కోశాలంటే ఖజానా, ట్రెజరీ. అంటే ఈ 5 శరీరాలు అనకుండా మన యోగ భాష ఏం చెప్తుంది అంటే, ఇది 5 కోశాలని చెప్తుంది. అంటే 5 ట్రెజర్స్ మీకు హస్తగతం అవుతాయి. ఇది మొదటి మన ఆలోచన విధానంలో రావాల్సినటువంటి మార్పు. వచ్చిందంటే 5, 3, 4 సంవత్సరాల వరకు మీరు బుక్డ్, చదవాలిగా ఈ కోశాల గురించి, తెలియాలిగా ఈ కోశాలను ఎలా చేయాలో. థియరీ తెలియాలి, ప్రాక్టికల్స్ చేయాలి. అది కూడా మనం ప్రవేశపెట్టాలి ఆధ్యాత్మిక జగత్తులో. థియరీ తెలుసుకున్న పండితులు ప్రాక్టీస్ లేదు. ప్రాక్టీస్ తెలిసి ఆ కోశాలను ఉపయోగించుకోగలిగేటటువంటి యోగులకు ఈ థియరీ తెలియదు. అంటే ఉంటే ఐఐటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఐటీఐ వాళ్ళు ఉన్నారు. ఐటీఐ తెలుసు కదా, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, 8వ క్లాస్ పాస్ అయిపోగానే టకటకటక వాడు ఇంజనీరు అది అయిపోతూ ఉంటాడు. ఐఐటి చాలా చోట్ల నేనేం చూశాను అంటే, ఎలక్ట్రికల్ ట్రైనింగ్ పొందిన ఐఐటి వాడి కంటే ఐటీఐ వాడు చాలా మెరుగు. రివల్యూషన్ కొంచెం ఆలోచించండి. నేను వెళ్ళిన తర్వాత మీరు ఇలా ఆర్గనైజ్ చేసుకోగలగాలి. యోగ విద్య అంటే ప్రాక్టికల్స్ మీరు చేసుకుంటూ ఉండాలి, థియరీ మీరు నేర్చుకుంటూ ఉండాలి. ఇందులో ఓం భూర్భువస్వః అనేటటువంటిది ఓంస్ నియమంలాగా సూర్యకిరణ విజ్ఞానానికి ఆధారం. ఎలక్ట్రిసిటీలో ఓమ్స్ లా అని ఒక లా ఉంది, అది తమాటాయ్, అది ఓమే. ఆ సైంటిస్ట్ పేర్ ఓము, మరి అది కాకతాళీయం అని నేను అనుకోను, మీరు అనుకోవచ్చు. అధ్యత ఎలక్ట్రిసిటీలో ఆధారభూతమైనటువంటి ఒక నియమం ఉంది, ఓమ్స్ లా అని. అక్కడ మళ్ళా 3 ఉన్నాయి. ఆ 3 ఏంటో మీకు పెద్ద నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సైన్స్గా వాటిని విఐఆర్ అని 3 శబ్దాలతో సూచిస్తారు. ఓమ్స్ లాలో, విదేశీ ఓమ్స్ లాలో, ఎలక్ట్రికల్ దాంట్లో, మన దేశీ ఓమ్స్ లాలో కూడా 3 ఉన్నాయి. ఆ ఓమ్స్ లా కంటే ఈ ఓమ్స్ లా చాలా గొప్పది. ఖచ్చితంగా విఐఎంలే ఇక్కడ ఉన్నాయి. కానీ ఇది ఆ సైన్స్ చెప్పడానికి నేను కూర్చోలేదు. కనుక మీకు హింట్ ఏమని ఇస్తున్నాను అంటే, 21 సార్లు కనుక మీరు ఇది ఓ అంటే, మీ స్థూల కామ మనోమయ శరీరాలు ఏకీకరణ చెందిపోతాయి. ఈ లా అలాంటిది. ఎలా చెందుతాయి, ఏమి చెందుతాయి, ఆ థియరీ తెలుసుకోవాలి అంటే స్పిరిచువలిజంలో మీరు ఐఐటీలు అవుతారు. తెలియకుండా కనుక మీరు చేస్తే ఐటీఐలు అవుతారు. ఏదైనా రిజల్ట్ ఒకటే. ఐఐటీ వాడు ఓమన్నా, ఐటీఐ వాడు ఓ హోమం అన్న రిజల్ట్ ఒకటే. ఏంటి రిజల్ట్? మీ స్థూల శరీరము, కామమై శరీరము, మనోమయ శరీరము మూడు ఒకే ఒక అలైన్మెంట్కి వస్తాయి. ఈ అలైన్మెంట్ జరిగినటువంటి సాధనాత్మక వివరాలు ప్రేమతో పొందినటువంటి వ్యక్తి దాని మీద వేళ్లాడుతాడు. వేళ్లాడితే ఏమవుతున్నది? క్రాస్ అవుతుంది. జీసస్ యొక్క క్రాస్ అది. ఇంకేత ఓం భూర్భవస్వ అన్న క్రాస్ అన్నా ఓకే. లేదండి నేను కొట్టుకుంటా ఉంటే మీరు కొట్టుకోండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు జస్టిఫై మై స్టేట్మెంట్. మీకు అర్థం అవుతే క్రాస్ అన్నా ఓం భూర్భువస్వ అన్నా ఒకటే. ఉపయోగించుకోగలిగితే ఉపయోగించుకోలేకపోతే ఏదైనా ఒకటే. అక్కడ ఒకటే, ఇక్కడ ఒకటే. ఇది అవగాహన చేసుకోండి. మూడు శరీరాన్ని ముందు మనం చాలా సులభంగా దాటివేయగలం. ఎందుకు దాటివేయగలము అంటే ఈ మూడు శరీరాల నిర్మాణము వరకు కూడా ప్రకృతి పరిపూర్ణంగా సహకరిస్తుంది. అంటే ప్రకృతిలో ఈ మూడు శరీరాలు పరిపూర్ణ స్థితికి వచ్చేసాయి. నువ్వు ఉపయోగించావు ఉపయోగించుకోవాలి వేరే విషయం. ఇప్పుడు స్థూల శరీరాన్ని మనం చాలా ఉపయోగించుకోం. స్థూల శరీరంలో బ్రెయిన్నే మనం ఉపయోగించుకోమని సైంటిస్టులు సైకాలజిస్టులు చెప్తున్నారు. ఐన్స్టీన్ 10% ఆఫ్ హిస్ బ్రెయిన్ సెల్స్ని ఉపయోగించుకున్నట్ట. మరి మనము అంటే ఇంత 100% బ్రెయిన్లో ఐన్స్టీన్ 7% 10% ఉపయోగించుకుంటే మరి ఇంకా మిగతా సెల్స్ మనం ఉపయోగించుకోవటం లేదు. 72,000 నాడీ సముదాయాలు ఉన్నాయట మన శరీరంలో. మూడు గురించే మనం చెప్పుకోగలుగుతున్నాం. ఇడ, పింగళ, సుషుమ్న, అవి కూడా ఎక్కడున్నాయో తెలీదు. కొంచెం సైంటిస్టులకి అవి నర్వస్ సిస్టమ్ కింద ఒక అవగాహనకు వచ్చారు వాళ్ళు. సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కింద ఇడ, పింగళ అంటే ఏంటి? రెండో మూడో తెలుసు మనకి. మన యోగశాస్త్రం స్థూల శరీరంలో 72,000 నాడులు ఉన్నాయని చెప్తుంది. చేత ఇంకా స్థూల శరీరంలో కూడా మనం చాలా 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 నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓం ప్రతిరోజు మీరు 21 సార్లు ఖచ్చితంగా చేసుకోండి. కనీసం ఆ నియమం అయినా పెట్టుకుంటే ఆలోచనలో క్రాంతి వచ్చేస్తుంది. కానీ చేస్తూ కూర్చుంటే రాదు, చేస్తూ ప్రయత్నిస్తే వస్తుంది. కాగితం పెన్ను పెట్టుకున్నంత మాత్రాన మీరు రాసేయలేరు. కానీ కాగితం పెన్ను పెట్టుకున్నాక రాయటానికి ప్రయత్నిస్తే రాయగలుగుతారు. కాగితం పెన్ను లేకపోతే అసలు రాయలేరు. అలా ఇది మర్చిపోకండి. 21 సార్లు మీరు ఎందుకు చేయాలో ఎలా చేయాలో దాని వెనక అసలు ఒక చాలా పెద్ద శాస్త్రం ఉన్నది. కానీ పద్ధతిగా అది చేసుకున్నటువంటి వాళ్ళకి మన యోగులు ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏంటి అంటే మీకు ఏ రోగాలు రావు, ఉన్న రోగాలు పోతాయి, ప్లస్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా ఆ రోగాలు పోతాయి. ఏ రోగమైనా ఆ రోగం పేరు పెట్టి మీరు భయపడకండి. క్యాన్సరా, మేమేం క్యూర్ చేయగలం అనకండి. మీరు చేసుకుంటూ ఉంటే అవన్నీ జరుగుతాయి. ఇది ప్రాక్టికల్ టిప్స్ చెప్తున్నా నేను. 5 కోశాల గురించి అర్థమైంది కదా, 5 ఖజానాల గురించి అర్థమైంది కదా. ఈ 5 ఖజానాల గురించి మీరు మీ ఏమి ఏరియాస్లో చదవటం మొదలెట్టాలి. ఏరియాస్లో అన్నాను నేను. పాయింట్ అర్థమైంది కదా. టెక్స్ట్ బుక్స్ అన్నీ ఒకటే కనుక ట్రావెలింగ్ టైం తగ్గించుకోవటానికి ఏ మాట చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆ ఊరు చివరి నుంచి ఈ ఊరికి రావాలనుకోండి 2 అవర్స్ పట్టిందనుకోండి. మీరు చదివేది 1/2 గంట అవుతే మొత్తం 4.5 గంటలు కావాలి మీకు. అంచేత మీ ఏరియాస్లో స్టడీ సర్కిల్స్ పెట్టుకోండి. ఆ స్టడీ సర్కిల్స్లో ఈ పంచకోశముల అధ్యయనము గురించి మొదటి పీట వేయండి. స్టడీ దెమ్. ఒక మెడికల్ డాక్టర్ అవదలుచుకున్నవాడు ఎనాటమీ ఎలా చదువుతాడో మీరు ఈ 5 కోశాల గురించి అంత స్పష్టమైన అవగాహన ఉండాలి మీకు. ఆ స్పష్టమైన అవగాహన లేకపోతే హోమియోపతి డాక్టర్ లాగే ఉంటుంది. నేను చాలాసార్లు హోమియోపతి డాక్టర్ని వికరిస్తూ ఉంటాను. నేను పేషెంట్ని లక్షణాలు అడిగాక వాడి ముందే పుస్తకం తీసి వెతుకుతాడు. ఇన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామండి అంటాడు. అల్లోపతి డాక్టర్ ఎన్ని గుర్తుంచుకుంటాడు, వాడి భాష కాని భాషలో ఉన్నటువంటి, గ్రీక్ భాషలో ఉన్నటువంటి, లాటిన్ భాషలో ఉన్నటువంటి టెర్మినాలజీ కండతాపడతాడు. మీరు ఒకసారి చూడండి ఆ టెర్మినాలజీ ఎంత కష్టంగా ఉంటుందో, ఎంత గుర్తు అది వాడు గుర్తుంచుకోగలుగుతాడు. ఇక్కడ డైరెక్ట్గా ఓ 40-50 మందుల సింప్టమ్స్ వీడు గుర్తుంచుకోలేదు, మన పుస్తకం తీయాలన్నమాట వాడు. అందువల్ల అది పైకి రావటం లేదు. ఇంకంటే నీ అధ్యయన లోపం అది. ఇంకో పరాకాష్ఠ చూశాను ఆ హోమియోపతి డాక్టర్లో. మా గురువు గారి పేరు తలుచుకుని మేము మూత తీసి ఇలా ఇచ్చేస్తామండి. మా గురువు గారి పేరు తలుచుకుని విభూతి ఇచ్చినా తగ్గిపోతుందండి. అయితే విభూతి మళ్ళా మందు ఎందుకు ఇవ్వటం నువ్వు? చూసే చదవటానికి నీకు మనస్సు ఒప్పదు, నేర్చుకోవటానికి మీ మనస్సు ఒప్పదు, మధ్యన గురువుని అడ్డు పెట్టుకుంటావు. ఆ గురువు పిచ్చివాడు ఇంత చదివి మీకు నేర్పటానికి ట్రై చేశాడు, ఆయనకి తెలియలేదు ఆయన గురువు పేరు తలుచుకుని ఇచ్చేస్తే తగ్గిపోతుంది. భలే శిష్యులు దొరికారు కదా గురువుకి, భలే శిష్యులను దొరికాము. మరి నా గురువు కూడా నా గురించి ఇలాగే అనుకుంటాడేమో నాకు తెలీదు. ఇంకేంటే ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో అంతే కదా. కానీ ఆ భావన అమ్మా, భావన అర్థమవుతోంది అన్నది. ఒక సబ్జెక్ట్ చాలా విశాలమైనది ఈ సబ్జెక్ట్. నేను ఎంఎస్సీ చదువుతున్న రోజుల్లో ఫస్ట్ టైం క్వాంటమ్ కెమిస్ట్రీ ఇంట్రడ్యూస్ చేశారు బనారస్ హిందీ యూనివర్సిటీ వాళ్ళు. క్వాంటమ్ కెమిస్ట్రీ ఇంట్రడ్యూస్ చేశారు సలే. అప్పుడున్నటువంటి ప్రొఫెసర్స్ అందరూ ఎవరు అంటే 1940లో పిహెచ్డి చేసిన వాళ్ళు. మాకు ప్రొఫెసర్స్ అప్పుడున్నవాళ్ళు రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నారు. క్వాంటమ్ కెమిస్ట్రీ ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళకి రాదు. మరేం చేయాలి? చివరికి వైస్ ఛాన్సలరు వాళ్ళు మేము అంతా యుద్ధం చేసి ఏం చేసామంటే చంద్ర అని, ప్రొఫెసర్ చంద్ర అని అమెరికాలో 28 ఏళ్ల వాడు, అప్పుడే క్వాంటమ్ కెమిస్ట్రీలో పిహెచ్డి చేశాడు అమెరికాలో, ఆయన్ని పిలిపించుకున్నాను. పెద్ద యుద్ధం చేశాను దానికి పిలిపించుకోవటానికి. మళ్ళా సరే ఆయన వచ్చాడు. వస్తే మరి ప్రొఫెసర్స్కి రాదుగా క్వాంటమ్ కెమిస్ట్రీ, మాకు రాదని చెప్పి ప్రొఫెసర్స్ కూడా వచ్చి కూర్చునేవారు. పాయింట్ అర్థమవుతుందా? ఆధ్యాత్మిక జగత్తులో కూడా చాలాసార్లు గురువులతో సమానంగా కూర్చోవాలి. కానీ ఎప్పుడంటే శిష్యుడు కాస్త ముందుంటే, నా పేరు చెప్పుకుని మంది ఇచ్చేస్తానంటే మళ్ళీ గురువుకి కూడా చాలా తమాషాలు వస్తాయి. ఒక కథ చెప్పేవారు, మీరు వినుంటారా కదా. యమునా నది అటువైపు ఒక పల్లె ఉండేదిట, ఇటువైపు ఒక గురువు ఆశ్రమం ఉంది మందిరాలు. ఆ ఊరు నుంచి పాలు పెరుగు అది అమ్ముకోవటానికి వాళ్ళు పడవ మీద వచ్చి ఈ గురువుగారి ఆశ్రమం మొదట పడేది. గురువుగారి ఆశ్రమంలో గురువుగారికి కావాల్సినవంతా ఇచ్చి ఆయనకు దండం పెట్టుకుని ఆయన ఆశీర్వాదాలు తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి అమ్ముకుని మళ్ళీ సాయంత్రం రిటర్న్ మళ్ళా గురువుగారికి నమస్కారాలు పెట్టుకుని వెళ్తూ ఉండేవాడు. ఈ గురువు ఏం చెప్తున్నాడు, కృష్ణనామము భవసాగరాన్ని దాటించేస్తుంది అని చెప్తున్నాడు మనుషులు. ఒకరోజు తుఫాన్ వస్తుంది. పూర్వకాలం ఆశ్రమాల్లో ఈ సద్ది బాక్సులు అవి లేవు కదా. ఈ సద్ది బాక్సులు అంటే ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ని సద్ది బాక్స్ అని నేను ఎందుకంటానంటే, మీరు మళ్ళీ కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఫ్రెష్గా కూరగాయలు కొని తీసుకొస్తారు, మీరు తీసుకొచ్చి ఏం చేస్తారు, ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్లో 4 రోజుల కిందట కొన్న ఫ్రెష్ వెజిటబుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్రెష్ వెజిటబుల్స్ మీరు వండరుగా, ఆ పాతవి పాడవుతాయి కదా. ఇంకేత మీరు ఎప్పుడు చచ్చిన ఫ్రెష్ కూరలు తినరు, థ్యాంక్స్ టు ఫ్రిడ్జ్. అంతేత కాస్త మీ ఆలోచనలు సవరించుకుని ఫ్రిడ్జ్ ఉపయోగించుకోండి. కానీ ఫ్రెష్ కూరలు అప్పటికప్పుడు తినేయటం నేర్చుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. అది థాట్ రివల్యూషనే. సరే, ఇంతకీ ఈ సద్ది బాక్స్ ఎవరి దగ్గర లేదు, గురువు గారు ఆశ్రమంలో లేదు. తుఫాన్ వచ్చింది, మొన్న వచ్చేటట్టే పాలు రావు నిర్ణయం చేసుకున్నారు. కానీ బెట్టి అలవాటు అయిపోయింది కదా గురువులకి. గురువులకి ఎందుకో బెట్టి బెట్ కాఫీ అలవాటు అవుతూ ఉంటుంది. మరి అలా గురువు కనుక వినేవాళ్ళు ఉంటే ఎన్ని వేస్తాలైనా వేస్తావు. నువ్వు పెట్టుకుని తాగాలి అంటే నువ్వు పెట్టుకుని తాగో, వద్దులే ఇవాళ మానేద్దాం అంటాం. కానీ చేసేవాళ్ళు ఉంటే ఏం చేస్తావు, ఎందుకు తేలేదు అంటావు. అంతేత ఆయన భార్య ఆయన శిష్యులు గజ 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 వణిగిపోతున్నారు, ఇవాళ పాలు రావు ఏం చేద్దాం. ఈ లోపల పాలవాళ్ళు రానే వచ్చారు, వచ్చారు పాలు ఇచ్చేసారు. అమ్మాయి వాళ్ళ టెన్షన్ తగ్గిపోయింది, గురువుగారికి కాఫీ కలపటంలో మునిగిపోయారు. ఈ లోపల వీళ్ళు ఊరికి వెళ్ళారు, తిరిగి వచ్చారు. గురువుగారికి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం, వీళ్ళు నది ఎలా దాటారు. సరే వచ్చాక ఏమయ్యా ఇంత వర్షం ఇంత తుఫాను, యమునా నదిలో ఇంత పొంగు వచ్చింది, మీరు ఎలా వచ్చారు. అదేంటండి, కృష్ణనామం భవసాగరాన్ని దాటిస్తుంది అని మీరు చెప్పినప్పుడు ఆఫ్టర్ ఆల్ యమునా నదిని దాటించలేదా. దాటిస్తామన్నాడు. నిజంగానా అన్నాడు. ఇంకేత మీరు నిజంగానే అంటే నేనేం చేయలేను, కానీ నేను చెప్పినవన్నీ ఆచరించి చూశాను. చచ్చిపోయిన వాళ్ళని బతికించవచ్చు, కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకోవచ్చు, అన్ని చేయొచ్చు. చేశాకే చెప్తున్నాను నేను, అసంభవం కాదు. సరే అంచేత వాళ్ళు నది దాటారు నిజంగానే అంటే నాకు చూపించండి అన్నారు. గురువుగారికి కుతూహలమే, ఆయన ఇందేళ్ళ బట్టి చెప్తున్నది ఆయనకే డౌట్. ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఈ రోగం మీరు ఎప్పుడైనా గమనించారో లేదో నాకు తెలియదు. మీకు నమ్మకం లేదు, గురువుకి నమ్మకం లేదు, చెప్పేసుకుంటూ పోతూ ఉంటారు. మీరు వింటూ పోతూ ఉంటారు. ఇంకా నేను నిన్ను నేను ఇంకా నేను వచ్చి మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అడుగుతాను, మీరు ఏం చదివారు ఈ కోశాలు, ఏం చదివినా మీరు ఏం చదవమన్నానో అర్థమైంది కదా. థియోసాఫికల్ సొసైటీలో మీకు బుక్స్ దొరికిస్తాయి, యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, కాజల్ బాడీ, ఈ శరీరాల గురించి మీకు వాల్యూమ్స్ లభిస్తే తీసుకోండి, అవి కొనుక్కోండి, కొనుక్కుని చదవండి. నేనేం ఆశ్చర్యపోను, కానీ ఇక్కడ గురువు ఆశ్చర్యపోయాడు. దాటిస్తున్నారు వాళ్ళు. సరే వాళ్ళు దాటిస్తున్నారు, రండి గురువు గారు అంటున్నారు వాళ్ళు. ఒక్కొక్కసారి గురువులు బలహీనకాటల్లో పడతారు. మరి రమ్మన్నాక వెళ్ళకపోతే అట్ట, అంతేత ఏం చేస్తున్నాడు వాళ్ళు నెత్తి మీద కుండ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఈయన అప్పుడే అర్థమైపోయిందిగా డుబుక్కమన్నాడు. నేను రాను నేను రాను, నాకు సంధ్యావందనానికి టైం అయిపోతుందని వెళ్ళిపోయాడు. ఈ ఐదు కోశాల సామర్థ్యము మీకు తెలియదు. ప్రతి గురువు కూడా నీళ్ల మీద నడిచిన వాడే. నడవని గురువును ఒక్కడిని చూపించండి మీరు. క్రైస్ట్ శంకరాచార్యులు వారి నామంతో దాటినతనవదు ఆయన పద్మపాదుడేగా. ఆయన బట్టలు కాశీలో ఆరేసుకుంటే అటువైపు ఆ పద్మపాదుడి మీద గురువు గారికి చాలా ప్రేమ శంకరాచార్యులు వారికి. ఇంకా డిషిం డిషిం ఇదంతా ఎక్కడా తప్పదు. అంతేత మిగతా శిష్యులందరికీ పద్మపాదుడు అంటే. గురువు, ఆ గురువు ఒక విశేషమైనటువంటి వ్యక్తి మీద అభిమానం చూపిస్తున్నాడు అంటే గురువు కంటే మనకి ఎక్కువ తెలుసు కనుక ఆయన్ని ఎవరు అభిమానిస్తున్నాడో వాణ్ణి అభిమానిస్తే చాలు. నవరత్న తేయిల చిరంజీవి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే నువ్వు రాసేసుకునేటటువంటి వాడివి. నువ్వెవడవో చిరంజీవి తెలీదు, కానీ డైరెక్ట్గా గురువు వాళ్ళంటే నాకు అభిమానం అని చెప్పినా భలే శిష్యులు. కూర్చో రివల్యూషన్ తెచ్చుకోండి మీ ఆలోచన విధానం. గురువు ఎందుకు అభిమానిస్తున్నాడు, మీలాగే అభిమానించేటటువంటి వాడు అయితే అలాంటి గురువును వదిలేయండి. లేదు, గురువుకి ఎక్కువ తెలుసు అనుకున్నప్పుడు గురువుకి ఎవరు అభిమాన పాత్రలు అయ్యారో వారికి మీరు అభిమాన పాత్రలు అవ్వటం తెలివైన పని. ఎందుకంటే గురువుకి అభిమాన పాత్రలు అవ్వటం అంత తెలివైన పని కాదు. ఇంకోటి కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, థాట్ రివల్యూషన్లో గురువు అంత మోసగాడు ఎవడో ఉన్నాడు. మీరు ఓపెన్ సీక్రెట్స్ అమ్మా. మోసం ఏంటి అంటే వాడు ఎవడిని అభిమానిస్తున్నట్టు చూస్తున్నాడు, వాడిని నిజంగా అభిమానిస్తున్నాడో లేదో కూడా మీరు చూసుకోగలగాలి. చాలా ఉంటాయి. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలోనే అనుకుంటాను, నాకు ఆయన పేరు గుర్తు రావటం లేదు, నేను చదివింది కాశీలో. ఆయన దగ్గర చదివినటువంటి ఎంఎస్సి స్టూడెంట్, మాకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆయన చెప్తూ ఉండేవాడు. గోపాలరావు గారేనా ఇక్కడ ఆంధ్ర, ఇప్పుడు కాదు చాలా రోజులు చెప్తాను మా ప్రీవియస్. ఆయన ఏం చేసేవాట, బాగా తెలివైన పిల్లల్నేమో ఫారెన్ అక్కడికి పంపించేసేవాట. అంత తెలివితేటలు లేని వాడిని తన దగ్గరే ఉంచుకునేవాట ఆంధ్ర యూనివర్సిటీలో. అందరూ ఏమనుకునేవారట అంటే ఈ పిల్లవాడంటే చాలా ఇష్టం ఆయనకి, అంచేత ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగం ఇచ్చి పెట్టుకున్నాడు అని. తర్వాత ఆయన రిటైర్ అయిపోయినప్పుడు చెప్పేట, అసలు రహస్యం చెప్తాను వినండి, వీళ్ళు బయటకు వెళ్తే గోపాలరావు గారి స్టూడెంట్స్ వీళ్ళ అని నాకు చెప్పండి, గురువులతో పెద్ద ప్రాబ్లం అమ్మా, ఇంతకీ ఏది రైటు అని తెలీదు. అంతేత తెలివైన పని ఏంటంటే ఏది కనిపిస్తోందో దాన్ని ఒప్పేసుకోండి. ఏ రకంగా అయినా గురువు దగ్గరే ఉంటారుగా అప్పుడు. పద్మపాదుడు. అంచేత పద్మపాదుడి మీద వీళ్ళకి ఈర్ష్య వచ్చింది. అప్పటికి ఆయన పేరు పద్మపాదుడు కాదు, మండనమిశ్రుడు ఎవరు ఆయన. ఆయన అటువైపు ఉన్నాడు, బట్టలు తిండ్రా అన్నాడు. బట్టలు తిండ్రా అంటే పడవలేదు అక్కడ, ఎక్కడ ఒడ్డున మనుషులు ఉన్నారు, శిష్యులందరూ, గురువుగారు ఇక్కడ ఉన్నాడు, శంకరాచార్యులు ఈ ఒడ్డున. మరి గురువుగారు బట్టలు తిండ్రా అన్నాడు. బట్టలు పట్టుకున్నాడు, పరిగెత్తుకుని వచ్చేస్తున్నాడు. గురువుగారు చెప్పారు, తెచ్చేస్తున్నారు. ఆయన గంగా నదిలో అడుగు వేస్తూ ఉంటే ఆయన పాదాలు గంగలో పడిపోకుండా పద్మాలు వచ్చాయట, అందుకని ఆయన్ని పద్మపాదుడు అంటారు. కథ కాదండి ఇది, మీకు ఆ విశ్వాసం ఉండాలంటే. అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇలాంటివి, పద్మపాదుడు ఉదాహరణమే కాదు. ఇచ్చేత ఈ శరీరాల గురించి మీరు అవగాహన చేసుకునేటప్పుడు చాలా స్పెసిఫిక్గా మీరు అవగాహన చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి శరీరము కింద ఉన్న శరీరము కంటే 100 రెట్లు శక్తివంతమైనది. స్థూల శరీరము కంటే కామమయ శరీరము 100 రెట్లు ఎక్కువ, దానిపైన మనోమయ శరీరం ఇంకో 100 రెట్లు ఎక్కువ. అలాగా ఈచ్ గోజాన్ శతశోధ సహస్రశ అని విశ్వరూప దర్శనంలో చెప్తాడు. అంచేత స్థూల శరీరంతోనే మనం ఇన్ని మ్యాజిక్లు చేయగలుగుతున్నప్పుడు ఆ శరీరాలతో యోగులు చేసిన ప్రతి మ్యాజిక్ చేయగలము 4-5 సంవత్సరాల ప్రయత్నంతోనే అనే విశ్వాసంతో మీరు ఈ స్టడీ సెంటర్స్ పెట్టుకోండి. మీ స్టడీ ఆ తీవ్రత ఉండాలి. మాకు వీలున్నప్పుడు చదువుతామండి, ఒక పేజీ చదివితే చాలా అండి, అర పేజీ చదివితే చాలా అండి, కొన్ని నెలకు ఒకసారి మీరు వచ్చినప్పుడు ఒకసారి మీ ముందు చదివేస్తామండి, పుస్తకాల పేర్లు లిస్ట్ చదివేస్తామండి. ఉద్దమ్మ ఈ వ్యాసాలు మనం చాలా సంవత్సరాల బట్టి చాలా జన్మలు బట్టి వేస్తూ వచ్చాం మనం. ఇప్పుడు మీరు ఈ విశ్వాసముతో ఏమిటి, ఈ 5 కోశాల గురించి మేము చదివితే వాటిని ఉపయోగించుకునేటటువంటి సామర్థ్యం మనకు ఖచ్చితంగా వస్తుంది, రాక చస్తుందా నాలెడ్జ్ ఉన్నాక, ఎందుకు రాదు మీకు. అందులో ఇంత తెలిసాక, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నాక, ప్లస్ నేనున్నాక, మీకు ఎక్కడైనా డౌట్ వస్తే చెప్పటా నేనున్నాను ఇక. కానీ మీరు చదవకుండా నేనేం చెప్పగలను, ఎన్నిసార్లు చెప్పగలను, ఎన్ని లెక్చర్స్ చెప్పగలను. ప్రతిసారి ఇంట్రొడక్టరీ లెక్చర్ అయినా కనీసం ఈసారి ఇంట్రొడక్టరీ లెక్చర్స్ లేకుండా చూసుకోండి. ఈ కోశాలన్నీ అయిపోయిన తర్వాత మన శరీరములో, స్థూల శరీరములో గ్రంథులు ఉన్నాయి కొన్ని, దాన్ని ఇంగ్లీష్లో గ్లాండ్స్ అంటాం. అందులో ఎండోక్రైన్ గ్లాండ్స్ అని విశేషమైనటువంటి గ్రంథులు ఉన్నాయి. అవి సంఖ్యలో 7. మన శరీరంలో మన ఋషులు చెప్పే చక్రాలు కూడా 7. వీటి రెండింటికి చాలా దగ్గర సామ్యము ఉన్నది. ఈ చెప్తున్నటువంటిది స్పీడ్గా ఏం లేదు కదా, మీకు అవగాహన అవుతాయి చెయ్యాలా మీరు. అందువల్ల నాది చూపించు ఇదన్నమాట బుక్. ఈ 7 గ్రంథులు మన శరీరాల్లో చమత్కారాలను తయారు చేస్తాయి. అసలు మొత్తము మన శరీరం యొక్క బ్యాలెన్స్, హార్మోని ఈ 7 గ్రంథుల మీదే ఆధారపడి ఉంది అని మోడర్న్ మెడికల్ టెక్నాలజీ కన్ఫర్మ్ చేసింది. యాజ్ యువర్ గ్లాండ్స్ ఆర్ సో యు ఆర్ అనేది నేటి డాక్టర్ల ఖచ్చితంగా నమ్మే సిద్ధాంతం. నీ గ్లాండ్స్ ఎలా ఉంటాయో నువ్వు అలా ఉంటావు. అంటే నువ్వు బుద్ధిమంతుడివి అవటానికి కారణం ఏంటి, నీ గ్లాండ్స్. నీకు అంత బుద్ధి లేకపోవటానికి కారణం ఏంటి? నీ గ్లాండ్. నువ్వు లావెక్కటానికి కారణం ఏంటి? నీ గ్లాండ్. నువ్వు ఎంత తిన్నా సన్నగానే ఉండి ఇతరుల యొక్క ఈర్ష్యా దృక్కులకు నువ్వు లోబట్టడానికి కారణం ఏమిటి? గ్లాండ్. ఉంటారు కదా కొంతమంది ఎంత తిన్నా, అది వాళ్ళ గొప్పతనం ఏం కాదు, అది ఎవరిది? మీ గ్లాండ్. ఉన్నారు ఇక్కడ కొంతమంది, నేను వాళ్ళని ఎప్పుడూ ఈర్ష్యతో చూస్తాను. నా గురించే చెప్పుకుంటున్నాను నేను, ఇంకోళ్ళ గురించి ఏం చెప్పుకోవటం లేదు. వాళ్ళు ఆ ఫిగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని. దానికి కారణం ఏంటి? గ్లాండ్స్. ఈ గ్లాండ్స్ని కంట్రోల్ చేసేటటువంటి టెక్నాలజీ మన దేవాలయాలు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మన దేవాలయాలు గ్లాండ్స్ని కంట్రోల్ చేస్తాయి. అంచేత మన దేవాలయాలలో ఒకప్పుడు ఆ విద్య నేర్పబడేది. అంచేత ఏమీ చదువురానటువంటి ఒక దద్దమ్మ కాళిదాస్గా మారాడు దేవాలయానికి వెళ్ళి. మరి మేము దేవాలయానికి వెళ్తామంటే మీకు తెలిస్తేగా అక్కడ గ్లాండ్యులర్ టెక్నాలజీ చెప్తున్నారు. నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆంధ్ర నుంచి మన బంధువులు వస్తూ ఉండేవారు. సరే నేను అక్కడ చదువుకుంటూ ఉంటే మీరు వచ్చేయండి యూనివర్సిటీకి, నేను చూపిస్తాను అనేవాడిని. వాళ్ళు యూనివర్సిటీకి వచ్చేవాడు, చూసి గొప్పగా ఉందనుకునేవారు, వెళ్ళిపోయేవారు. అంటే యూనివర్సిటీలోకి అడుగు పెట్టి గొప్పగా ఉందనుకుని వెళ్ళిపోతే చదువు వస్తుందా? చదువు ఎప్పుడు వస్తుంది? నువ్వు ముందు ఆ యూనివర్సిటీలో ప్రవేశించడానికి కావాల్సిన మినిమం అర్హత కావాలి నీకు చదువు. చదువుకున్నాక కాంపిటీషన్లో నీకు అక్కడ సీటు రావాలి. సీట్ వచ్చాక నువ్వు చదువుకోకపోతే మనకెండేస్తారు. మనం దేవాలయానికి చదువుకోవటానికి ఏం వెళ్ళటం లేదుగా, మా వాళ్ళు యూనివర్సిటీ చూసి వచ్చినట్టు. ఇప్పుడు దేవాలయాలు అంటే నీకు తెలీదు దేవాలయాలను ఎలా ఉపయోగించుకోవాలో, ఏ గ్రంథి కోసం ఉపయోగించుకోవాలో. దీని కొరకు నేను ఒక విశేషమైనటువంటి ప్రయత్నం స్టార్ట్ చేశాను. నేను ఒక నెల రోజుల నుంచి మణిపూరిక చక్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయాన్ని నిర్మిస్తున్నాను. దానిని సూర్య దేవాలయము అనేవారు మన వాళ్ళు. ఒకప్పుడు భారతదేశంలో 25,000 సూర్య దేవాలయాలు ఉండేవి. ఉజ్జయిని దగ్గర ఉన్నటువంటి సూర్య దేవాలయంలో సూర్యుడి యొక్క 25 మణుగులతో నిర్మించబడినటువంటి మూర్తి ఉండేది. అన్ని సూర్య దేవాలయాలు చాలా ప్రముఖమైనటువంటి దేవాలయాలే. మీతో చెప్పాను నేను, స్పిరిచువలిజం అంటేనే అర్థం ఏంటి అంటే సూర్యకిరణ విజ్ఞానము. జీవిత విధానము తెలియాలి అంటే మీకు సూర్యకిరణాల గురించి తెలియాలి అని, మీ మణిపూరక చక్రము గురించి తెలియాలి అని. క్షమంతక మణి ఈ మణిపూర చక్ర జాగరణే అనేది కూడా మీకు తెలిస్తే ముట్టుకున్నదల్లా ఒకడు బంగారం ఎలా అవుతుందో కూడా మీకు అర్థమవుతుంది. దాని ప్రయత్నాలు నేను స్టార్ట్ చేశాను. మీరు కూడా మీ ఏరియాలో సూర్య దేవాలయం పెట్టుకోండి. అంటే దానికి కనీసం మీరు 5 రూపాయలు 6 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సూర్య దేవాలయం స్థాపించాలి అంటే మరి ఆ మాత్రం మీరు ఖర్చు పెట్టగలరు కదా, 5 రూపాయలు 6 రూపాయలు కష్టం. కష్టం అయితే 10 రూపాయలు ఖర్చు పెట్టండి, ఇంకా కష్టం అయితే 20 రూపాయలు ఖర్చు పెట్టండి. నో ఆబ్జెక్షన్. కావాల్సింది ఏంటి అంటే 7 అశ్వముల గల రథములో ఉన్న సూర్యభగవాను చిత్రపటము ఒక గదిలో తగిలించుకుంటే చాలు. దేవాలయము మణిపూరక చక్రము మీ శరీరంలో ఉంది, బయట ఎంత గొప్ప మందిరం నిర్మిస్తే ఏం లాభం? కానీ పద్ధతిగా డెవలప్ అవుతున్నప్పుడు ఆ సూర్య దేవాలయాలు అవే వాతంటవి వస్తాయి. అంచేత ఇది మీరు ఎక్కడ మీరు పెట్టుకోదలుచుకున్నా పెట్టేసుకోండి అని పెట్టుకున్నాక ఈ ఇంట్లో ఉన్నవాడు తన గదిలో ఒక సూర్య విగ్రహం పటం పెట్టుకుంటాడు, ఇంకోడు ఆ పక్క ఇళ్ళవాడు ఒకడు, ఇంకా ఎవరి సూర్య దేవాలయాల్లో వాళ్ళే కూర్చున్నారనుకోండి, మళ్ళీ కథ మొదటికి వస్తుంది. దేవాలయాలు అందరికీ ఓపెన్గా ఉండాలి. దేవాలయాలు అర్థం అదే కదా, 24 గంటలు ఓపెన్గా ఉండాలి. అంచేత ఎవరైతే మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక వరండానో ఒక గదినో ఇలా మేము ఓపెన్గా ఉంచుతామండి అన్నవాళ్ళు ఈ సూర్య దేవాలయాన్ని పెట్టేసుకోవచ్చు. ఏం చేయాలో అర్థమైంది కదా. సూర్యుడు పటం ఒక్కటే అక్కడ పెట్టండి, మిగతా ఏం పెట్టకండి. కారణం ఏంటి అంటే ఏం పెట్టినా పర్వాలేదు కానీ మన ఏకాగ్రత ఇంకా అంత డెవలప్ కాలేదు. సూర్యదేవాలయాలలో ఈ మణిపూరక చక్ర విజ్ఞానము, ఈ మణిపూరక చక్ర విజ్ఞానంతో ఈ అక్షయమైనటువంటి పాత్ర, రావణాసురుణ్ణి ఓడించగలిగేటటువంటి సామర్థ్యము, శమంతకమణి, ఇవంతా కూడా మన ఋషులు పూర్వకాలం ఎలా సంపాదించారో నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఈ సూర్యదేవాలయంలో సంక్రమణ తిథులు చాలా ముఖ్యము. మకర సంక్రమణం అన్నది మహాసంక్రాంతిగా చేస్తాం మనం, అలా కాకుండా మిగతా రాశుల్లో కూడా సంక్రమణం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా అది 15, 16, 17 తారీఖుల అరౌండ్ వస్తూ ఉంటుంది. 3 రోజులు సూర్యదేవాలయంలో క్లాసులు నేర్చుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులు విశేషమైనటువంటి సాధనా శిబిరాలు నిర్వహించుకోండి, చెయ్యండి. ఇవంతా కూడా ఇది రివల్యూషన్. మీరు మొదలెడితే మిమ్మల్ని చూసి ప్రపంచం నేర్చుకుంటుంది. మీకు తెలిస్తే లాభం లేదు. యూ హ్యా అక్కడ రివల్యూషన్ అంటున్నాను నేను. ఏ గదైనా మీరు మందిరం ఏం కట్టేయక్కర్లే, ఒక గదిలో 7 రథాల మీద ఉన్న సూర్యభగవాను చిత్రపటం ఉంటే చాలు. మిగతా అది నేను చెప్తూ ఉంటా. మెయిన్గా అక్కడ మీరు జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవాలి. వరాహమిహిరుడు ఇవన్నీ కూడా ఆ సూర్యుడి యొక్క రాశి సంక్రమణము ద్వారా వచ్చేటటువంటి చమత్కారాలు. మణిపూరక చక్ర జాగరణ సూర్యదేవాలయంలో జరిగేది అది. ఇది కాక అనాహత చక్ర జాగరణ. అనాహత చక్ర జాగరణకి హనుమంతుడు పెద్ద ఉదాహరణ. హృదయాన్ని చూపిస్తాడు, అనాహత చక్రాన్ని చూపిస్తాడు. ఈ అనాహత చక్ర జాగరణకి హనుమత్ సాధన ఎలా చేయాలి, దానికి ఏం పట్టు పెట్టుకోవాలి, మీరు హనుమంతుడు ఫోటో పెట్టుకోవాలి. కానీ తమాషా ఏంటి అంటే ఈ ఎండోక్రైన్ సిస్టమ్ ఉన్నటువంటి గ్లాండ్స్లో వ్యక్తికి 7 గ్లాండ్స్ ఉంటాయి. ఉండవా? లేదండి, నాకు ఒకే గ్లాండ్ ఉంటుంది అనం కదా. అంచేత మణిపూరక చక్ర జాగరణకి సంబంధించిన విద్య అక్కడ చెప్పినా ఆ విద్య మళ్ళా ప్రతి వ్యక్తి యొక్క మణిపూరానికి అవసరమే. మణిపూరకానికి పైన ఏముంటుంది, అనాహతం. అంచేత ఏమని చెప్తాడు ఈ సూర్యుడు, ఇతనికి విద్య చెప్పాడు. కథ తెలుసు కదా, హనుమంతుడు సూర్యుడి దగ్గర విద్య నేర్చుకోవాలనుకున్నాడు. నా టైం ఎక్కడ అన్నాడు. నా అంతటి వాడు వస్తే నీకు టైం లేదంటావా అనలే అతను. సరేనండి, మీతో పాటే నేర్చు. ఎలా నేర్చుకుంటావు, చాలా వేగంగా వెళ్తూ ఉంటాను, ప్లస్ పాఠం వినాలి అంటే నీ ముఖం నా వైపు ఉండాలి, అదంతా మీకెందుకండి, నేను చూసుకుంటానుగా అన్నాడు. చూసుకున్నాడు. అంతే తప్ప మీరన్నీ ఆర్గనైజ్ చేసేసి రెడీగా పెట్టండి అండి, మేము వచ్చి మీరు ఇది కరెక్ట్గా చేయలేదు, ఇది కరెక్ట్గా పెట్టలేదు అని చెప్తామండి, నేర్చుకోవటానికి మేము రామండి, మీరు అరేంజ్ చేయండి అన్నీను, మేము వస్తాము. వచ్చి ఏం చేస్తాం, మేము వచ్చినప్పుడు మాకు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇవ్వలేదు. మొదటి పెద్ద తప్పు చేశారు, సాయి చెప్పలేదా అందరిలోనూ సాయి ఉన్నాడని, నేనే సాయిని వచ్చాను, ఈ వ్యాసాలు వద్దు. అర్థమైందా? అంచేత ఆ హనుమంతుడు గారు ఏం చేశారు, సూర్యుడి వైపు మొహం పెట్టి వెనకాతలు వెనకాతలు పరిగెడుతూ అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు. అంటే ఇక్కడ మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే సూర్యుడి దగ్గర నుంచి శాస్త్రాలు శ్వాస ద్వారా మనలోకి వెళ్తాయి అనేటటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి. అది ఎలా చేస్తాము, ఏమి చేస్తాము అన్నది చెప్పాక ఈ విద్యలంతా 5-6 ఏళ్లలో మనం నేర్చేసుకుందాం. మనము నేర్చుకుని ఈ దేవాలయాల యొక్క అసలు ఉద్దేశ్యం ప్రపంచానికి చాటి చెప్దాం. దానికి విన్నప్పుడు భలేగా ఉంటుంది, చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం కష్టం వస్తుంది. దానికి నా సహాయ సహకారాలు ఖచ్చితంగా మీకు ఎల్లప్పుడూ లభిస్తాయి. గైడెన్స్ ఉంటుంది, మార్గదర్శనం చేస్తూ ఉంటాను. కానీ కష్టం పడాలమ్మా, చాలా కష్టపడాలి. ఒక కొత్త విధానాన్ని, ఒక కొత్త దేవాలయ విధానాన్ని ప్రపంచంలోకి తేవాలి అంటే కొంచెం కష్టమే. దీని తర్వాత థైరాయిడ్ గ్లాండ్ ఉంది. అనాహత చక్రం అంటే థైమస్ గ్లాండ్. ఇది ఏంటో గ్లాండ్ ఇంగ్లీష్ పేరు మర్చిపోయాను, సాక్రల్ ఏదో పేరు, ఏ పేరు అవుతుంది, మన పేర్లకు అవసరం లేదు కదా. ఇది తర్వాత ఇది, తర్వాత ఇది. పేర్లు కూడా పోయే బాబు, ఇది ఇది అంటే థైరాయిడ్ గ్లాండ్ శివాలయం, శివతత్వము థైరాయిడ్ గ్లాండ్. మీరు చూస్తే మీకు విచిత్రత ఒకటి అర్థమవుతుంది. సూర్యుడి యొక్క శిష్యుడు హనుమంతుడు, రుద్రుని యొక్క ఒక అంశావతారము హనుమంతుడు, అన్ని ఇంటర్లింక్డే. మళ్ళా గ్లాండ్స్ అన్ని కూడా థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించినటువంటి హనుమ దేవాలయాల యొక్క, సారీ, శివ దేవాలయ యొక్క నిర్మాణాలు మనం స్టార్ట్ చేశాం. ఇక్కడ ఒక విషయం ఒక్కటి గుర్తుంచుకోండి, ఏ విధంగా అయితే ఓ డిగ్రీ కాలేజీలో యూజీసీ చెప్పినట్టు అదే సిలబస్ ఉంటుంది కదా, సిలబస్లు మారు. ప్లస్ ఈ డిగ్రీ సిలబస్లు అవి ప్రపంచం అంతటా ఎలా సింక్రనైజ్ అవుతాయంటే, ఈచ్ డిగ్రీ రికగ్నైజ్. నేను బీఎస్సీ చదివాను అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళిపోతే నేను మళ్ళా చదవమండి బీఎస్సీ వాడు, డైరెక్ట్ ఎంఎస్సీకి ఎలిజిబిలిటీ ఇస్తాడు, అది తర్వాత విషయం, మీరేం చేస్తారు అని. అర్థమైనా? అంతే తప్ప అదేదో పల్లెటూరులో పెట్టిన కాలేజీ అంతేత నీకు ఎలిజిబిలిటీ లేదండు. అంతేత మనం ఇంకొక ప్రయత్నం చేయాలి, ఈ శివాలయాలన్నింటినీ కూడా క్రోడీకరించగలగాలి మనం థైరాయిడ్ గ్లాండ్ పరంగా. ఋషులు క్రోడీకరించేశారు. సూర్యదేవాలయంలో నమకం చమకం ఉండదు, ఆదిత్య హృదయం ఉంటుంది. హనుమ దేవాలయంలో హనుమాన్ చాలీసాలు అవి ఉంటాయి తప్ప నమకం చమకం ఉండవు అక్కడ. ఇంచేత వాళ్ళు పాపం అంతా వడ్డించిన విస్తరగా ఇచ్చారు. ఆ విస్తరిని మనం కల్పిస్తూ ఉంటాం, ఇది ఇక్కడ పెట్టచ్చు అండి, ఇది ఇక్కడ పెట్టచ్చు అండి. కొంచెం ఈ అవగాహన, సూర్యదేవాలయము, హనుమ దేవాలయము, శివ దేవాలయం, ఇది కాకుండా ఆజ్ఞాచక్రానికి సంబంధించినటువంటి దత్తాత్రేయ దేవాలయాలు, ఈ సిద్ధిసాయి కానీ సత్యసాయి కానీ వీళ్ళందరూ ధుని పెట్టడం ఉద్దేశం ఏంటి అంటే, కుడి కన్నేమో సూర్యుడు, ఎడమ కన్నేమో చంద్రుడు, ఈ మధ్య ఉన్నది అగ్ని. ఈ అగ్ని, ఈ ధుని, ఈ దత్తాత్రేయ సాధన ఎలా చేయాలి, ఏమి చేయాలి, అది ఇప్పుడు విశేషమైనటువంటి ప్రచారంలోకి రానున్నది. కానీ ఇది రావాలి అంటే ముందు ఈ మూడు అవ్వాలి, సూర్యదేవాలయము, హనుమ దేవాలయము, శివ దేవాలయము. తర్వాత ఈ మూడు కలిపితే వచ్చేది దత్తాత్రేయ దేవాలయం. సరే, దాని సాధనలు ఇప్పుడు మెల్లిమెల్లిగా దారిలో పడుతున్నాయి, ఆలోచిద్దాం ఎలా చేయాలి. ఇదంతా చేసిన తర్వాత వీటి అన్నిటినీ కూడా కలిపి ఒక ప్రాణ ప్రతిష్ట జరిగినటువంటి మానవీయ దేవాలయంగా రూపొందించేది గాయత్రి. గాయత్రి ఏం చేస్తుంది అంటే ఈ గ్లాండ్స్ అన్నిటినీ కూడా ఒక చోట చేర్చి ఎలా చేయాలి అనేటటువంటి విద్య నేర్పుతుంది. అంచేత ఈ దేవాలయాలు, సూర్యదేవాలయం, హనుమంతుడి దేవాలయం, శివుడి దేవాలయం, దత్తాత్రేయుని దేవాలయం, గాయత్రి దేవాలయం, ఈ దేవాలయాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్గా మార్చాలి మనం. ప్లస్ మెడిసిన్ చదివినటువంటి వాడు ఎన్ని చమత్కారాలు చేయగలుగుతున్నాడో, నా గ్యారంటీ ఏంటి అంటే, మీరు 5 సంవత్సరాలు మెడికల్ స్టూడెంట్ లాగా కష్టపడగలిగితే అంతకంటే యోగులు చెప్పిన ప్రతి మ్యాజిక్ మీరు చేయగలుగుతారు. 5 సంవత్సరాలు ఇస్ ఎ లాంగ్ టైం. ఇంకే అంటే మీకు మీ పాస్ట్ లైఫ్ తెలియవు, ఐ నో దెమ్. మీలో చాలా మంది కేవలము ఒక అడుగు వేస్తే చాలు వచ్చేస్తారు, ఆ అడుగు పట్టలే. చాలా తమాష అది. ఆ లాస్ట్ మినిట్ లో మనిషి ఏం చేస్తాడు, ఊపు వస్తూ ఉంటుంది, ఈసారి ఊపు రానివ్వండి, వదలకండి. అర్థమైన వాళ్ళు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అని ఆపకండి. అర్థమైన వాళ్ళు లాగించేసేయండి, మేము ఒక్కళ్ళమే చేయాలా, మీకు ఎందుకమ్మా, ఒక్కళ్ళే ఉంటే మంచిదేమో కూడా చూసుకోండి, మళ్ళీ స్వార్థం పనికిరాదు. కానీ పోటీ ఎంత తగ్గితే అంత మంచిది. రేపు మీరు యోగులయ్యాక మీరు ఏ ఏ దేవాలయాలకి కేంద్ర బిందువులు అవుతారో ఏం చెప్పగలవమ్మా, భవిష్యత్తు ఎవడికి తెలుసు. జైల్లో మండి వీళ్ళందరూ కూడా దేశద్రోహులు అని చెప్పబడిన వాళ్ళు, దేశానికి స్వాతంత్రం రాగానే ప్రైమ్ మినిస్టర్స్, మినిస్టర్స్ అయిపోయారు. మరి అలాగే మీరేమైపోతారు. ఇది ఈ దేవాలయాల యొక్క కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. దేవాలయాలు అంటే ఏంటో అర్థమైంది కదా, గ్లాండ్. మన శరీరంలో ఉన్నటువంటి గ్రంథుల్ని ఎలా ఉపయోగించుకోవాలి. అందువల్ల దేవాలయాలలో అనేక చమత్కారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. తమాషా నేను ఎప్పుడూ మన వాళ్ళతో చెప్తూ ఉంటాను. నేను సినిమా వాళ్ళు ముందు పట్టుకుంటారు ఈ కాన్సెప్ట్ని, అన్నమయ్యలో పట్టుకున్నారు, దాని తర్వాత రామదాసులో పట్టుకున్నారు. ఈ గ్రంథుల్ని ఎలా పట్టుకున్నారు అన్నది మీరు ఆ దృష్టితో ఆ సినిమాను సీడీ చూడండి. ఈ థాట్ రివల్యూషన్లో మనం ఇవాళ నేర్చుకున్నటువంటి పాయింట్స్ మర్చిపోకండి. మెయిన్గా నేను చెప్పింది ఏంటి అంటే, ఐదు శరీరాల గురించి మనం నేర్చుకోవాలి. దానికి టెక్స్ట్ బుక్స్ కూడా నేను చెప్పాను నేను, కానీ అవే టెక్స్ట్ బుక్స్ అన్ను, కానీ అంతకంటే మంచి టెక్స్ట్ బుక్ మీకు దొరకదు అని నా గ్యారంటీ. ఎందుకంటే అన్ని చూశాను నేను. ఏ ఈ పావెల్ అని ఒక వ్యక్తి రాశాడు, ఈథరిక్ బాడీ, యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, కాజల్ బాడీ అని నాలుగు పుస్తకాలు ఉన్నాయి. ఐదో పుస్తకము సోలార్ సిస్టమ్. ఆ సోలార్ సిస్టమ్ మీద ఆధారపడే మన సూర్య దేవాలయాలు రేపు డెవలప్ అవుతాయి. గత ఇవాళ చెప్పినటువంటి థాట్ రివల్యూషన్ లో మీకు అవగాహన వచ్చింది కదా, మనం శరీరాలు మాత్రమే కాదు, మనము ఇది కాక ఇంకా నాలుగు శరీరాలు ఉన్నవి. ప్రతి శరీరము కంటే, ఈ స్థూల శరీరము కంటే అనేక రెట్లు శక్తివంతమైనవి కనుక ఆ శరీరాల గురించి మనకి ఎప్పుడైతే అవగాహన వస్తుందో ఖచ్చితంగా మనం ఇప్పటికంటే ఎక్కువ శక్తివంతులము అవుతాము. రెండవది ఏం చెప్పాను, ఈ శక్తి అన్నీ కూడా ఉపయోగించుకోవటానికి మన శరీరంలో కొన్ని గ్రంథులు ఉన్నాయి. ఆ గ్రంథుల్ని ఉపయోగించుకునేటటువంటి దేవాలయాలు మనం నిర్మిద్దాం. సూర్య దేవాలయం, హనుమ దేవాలయం, శివాలయం, దత్తాత్రేయుడి ఆలయం, గాయత్రి ఆలయం. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ శివాలయం వాళ్ళు ఈ కార్యక్రమానికి ఒప్పుకుంటామన్నా మీరు కొత్తగా నిర్మించుకోవక్కర్లేదు. ఆ కామన్ సెన్స్ ఉండాలి. మళ్ళా ఆల్రెడీ ఉన్న దేవాలయాలను ఉపయోగించుకోలేనివాడు ఇంకేమంటాం. మనకి ఆల్రెడీ శరీరాలు ఎలా ఉన్నాయో దేవాలయాలు కావాల్సినవి ఉన్నాయి. కావాల్సింది ఏంటి అంటే, మీరు కాస్త శ్రమ చేసుకుని మీరు సాధన చేసేటటువంటి టైంలో ఆ దేవాలయాల్లో ఎవరు రాకుండా ఉండేటట్టు అక్కడ ఉన్న వాళ్ళ చేత మీరు ఒక ఒడంబడికికి వస్తే సాధకుల సంఖ్య ఆటోమేటిక్గా పెరుగు. రావద్దు అంటే వస్తారు, అది కదా తమాషా. అది తమాషా అది. అంచేత ఈ శివాలయంలో కానీ ఈ సూర్య దేవాలయంలో కానీ మేము సాధన చేసుకుంటున్నాం, స్పెషల్ సాధన చేస్తున్నాం. ఆ టైం అప్పుడు మీరెవరు రాకూడదు, అందరం వస్తూ ఉంటారు, రానివ్వండి. సరేనా? జై గురుదేవ్. సూర్య విద్య కాదు యాక్చువల్గా, అక్కడ అది మూడు గ్రంథులకి సంబంధించి, అందుకని ఆ పేరు. ఇంకా